ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. దేశానికి వెన్నుముక అయిన రైతన్న మందు పంపి వంటి యంత్రాలను మోసి వెన్నుముక మరియు ఇతర సమస్యలతో బాధపడమే కాకుండా ఎన్నో ఇబ్బందులు పడి అనారోగ్యానికి గురవుతున్నాడు. మన ఆరోగ్యం మనకి ఎంత ముఖ్యమో రైతన్న ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. రైతుకు పంట సాగులో పెట్టుబడి పెరుగుతుంది, కానీ అనుకున్న స్థాయిలో దిగుబడి సాధించలేకపోతున్నాడు. మన శాస్త్రవేత్తలు పురుగుల మందు పిచికారీ చేయుటకై ఎన్నో యంత్రాలను ఆవిష్కరించారు, కానీ రైతన్నలు మోతాదుకు మించి అధిక ఎరువును వినియోగించడం వలన పెరుగుతున్న ఖర్చులు మరియు రైతన్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త యంత్రాన్ని గురించి అవగాహన కల్పిస్తోంది ఈ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు అనే ఈ రేడియో కార్యక్రమం.
ఏం పురుగులో ఏమో, ఎంత మందు కొట్టినా సావవాయే. ఈయనకేమో పానం ఎప్పుడు మంచిగుండదాయే, ఊకే నేనే చేనుకి రావాల్సి వస్తుంది. అమ్మయ్యా, ఇవాళ పని అయితే అయిపోయింది, అగో బిడ్డొస్తున్నట్లుందే.
నాయనా, ఏం చేస్తుండో ఏమో, జల్దీ పోయి నాయనకి బడి ముచ్చట్లు చెప్పాలి. అగో అమ్మలేక గానొస్తుంది, ఇవాళ అమ్మ వచ్చినట్లుంది చేన్లకి, నాయన ఏడుండో ఏమో. అమ్మా,
వచ్చినా బిడ్డ బడికేంచి.
అవును కానీ అయ్యేడుకోయిండే, నువ్వు వచ్చినావు చేన్లకి.
అయ్యాక నిన్న మొన్న పురుగుల మందు కొట్టి పానం సుస్తయిందే.
అగో 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 చూడే, రెడ్డల పొలంలో గిరగిరా ఏమో తిరుగుతుంది, చిన్న హెలికాప్టరా.
ఆ పక్క పొలంలో తల్లి బిడ్డలేమో ముచ్చట్లు పెడుతున్నట్లు, జర పోయి చూసొద్దాంపా. ఏం గంగవ్వ, తల్లి పిల్లలు ఏం ముచ్చట్లు పెడుతుర్రు.
ఏం లేదు లక్ష్మి, గా రెడ్డోల పొలంలో ఏమో తిరుగుతుంది, నీకన్నా తెలుసా గదేందో.
గదా, పెళ్ళిళ్ళ వీడియోలు తీస్తారు చూడు గదే.
గట్లనాగో రెడ్డోల పిల్ల పోతుంది. ఓ రెడ్డోల పిల్ల, ఇట్రా మీ పొలంలో ఏమో వీడియోలు తీస్తున్నారు.
అది వీడియోలు తీసేది కాదు గంగవ్వ, దాన్ని డ్రోన్ స్ప్రేయర్ అంటారు.
ఏంది డొరోనా?
డొరోనా కాదు, డ్రోన్ స్ప్రేయర్. అది వ్యవసాయంలో రానున్న రోజుల్లో పరికరం ద్వారా పంటలకు రసాయన మందు పిచికారీ చేయొచ్చు.
గట్లెట్లా, పక్షిలెక్కలే గుర్తుంది, మందెట్లా చల్లుతుంది.
ఏం లేదు లక్ష్మి, ఈ యంత్రానికి ఒక ట్యాంక్ ఉంటుంది, అందులో మనం కలిపిన రసాయన్ని పోయాలి, రిమోట్ సాయంతో పైకి ఎగిరి మందు చల్లుతుంది.
రిమోట్ అంటున్నావు, ఏమేమో అంటున్నావు, ఈ డ్రోన్ చూస్తానేమో కొత్త ఉంది. ఎంతమంది కావాలి, ఎట్లా వాడాలేంది?
మన టీవీ రిమోట్ వాడమా? ఇది కూడా గట్లే, ఒకళ్ళుంటే చాలు ఈ యంత్రం నడపడానికి.
అది కాదక్క, మన ఆయన ఎప్పుడు మందు పంపుతోనే కొడతాడు కదా.
ఆవు, ఈ పంపు ముచ్చట్నే యాదికి రాలేదు. ఆవు రెడ్డమ్మ, నువ్వేమంటావు మరి, ఈ పంపులు ఉన్నాయి కదా మందు కొట్టడానికి, ఈ డ్రోన్ ఎందుకు?
మనము ఒక పంటకి మందు చల్లాలంటే నానా దంటలు పడతాం. రైతన్నలేమో మాస్కులు పెట్టుకోమంటే ఇనరాయే. ఈ డ్రోన్లతోనైతే గసుంటి బాధలేముండయి, బేఫికర్గా ఉండొచ్చు, ఆరోగ్యం గురించి చింతే లేదు.
అవునక్క, అసలు మాస్కులు ఎందుకు పెట్టుకుంటారే?
చెట్లకు మనం మందెందుకు కొడతాం? పురుగుల్ని చంపడానికి. గసుంటి మందు ముక్కులకు నోట్లకు పోతే పానాలకే ముప్పొస్తుంది.
నాకు ఇప్పుడు అర్థమైంది పిల్ల, ఆ మందు పంపుతోన గొట్టి గొట్టే ఇళ్ళ నాయనకి దగ్గులని తుమ్ములని వంటి నొప్పులని దుకాణంలో పోంట తిరుగుతున్నాడు.
అవునక్క, ఇంకా ఈ మధ్య కూలీలే దొరకలేదు కదా, ఈ డ్రోన్తోని మందు పిచికారీ చేయాలంటే కూలీల అవసరం కూడా లేదు.
అవునే, కూలీలంటే యాదికొచ్చింది. మొన్న రాజన్నకి కూలీలు దొరకక కత్తెర పురుగు పట్టి పొలం అంతా వాయే. గిసోంటి యంత్రాల గురించి ముందే తెలిస్తే గసోంటి నష్టం కాకపోతుండేనేమో.
చెప్పుడు మర్చిపోయినక్క, మనుషుల్ని ఎక్స్రేలు స్కానింగ్లు తీసి బీమార్లు ఎట్లయితే గుర్తుపడతారో గట్లే ఈ డ్రోన్ కూడా పంటలపై పురుగుల ప్రభావాన్ని గుర్తిస్తుంది. ఇంకా భూముల పరిస్థితిని కూడా అంచనేయొచ్చు.
ఓహో, గాల్లో గిరగిర తిరుగుతుంది కానీ పెట్రోల్ ఎంత తాగుతుంది ఏంది? ముందే పెట్రోల్ ధరలు బగ్గు అంటున్నాయి.
గవన్న అవసరం లేదక్క, బ్యాటరీ సాయంతోనే ఎగురుతుంది. దీనికి 2 బ్యాటరీలు అవసరం, కానీ 6 బ్యాటరీల వరకు కూడా అమర్చుకోవచ్చు మనము.
పక్షులైతే రెక్కలతో ఎగురుతాయి, మరి గిదెట్లా ఎగురుతుంది? జయ చెప్పరాదే అక్క.
పక్షులెక్కనే దీనికి గురి రెక్కలుంటాయి, వాటి సాయంతోనే ఎగురుతుంది. అయితే దీనికి ఎక్కువ రసాయనాలు అవసరమా? రైతన్నలు మోతాదుకు మించి అధిక ఎరువులు వాడడం వల్ల పంట నష్టపోయే అవకాశం ఉంది. కానీ ఇది యంత్రమక్క, సమానంగా మందు పిచికారీ చేస్తుంది. దానితో మనకి 30% రసాయనాన్ని ఆదా చేయొచ్చు.
అగో, రసాయనాలు తక్కువైతే అంటున్నావు, నీళ్ళు ఎక్కువ కలుపుతారా ఏంది?
కాదు కాదు, సాధారణ పద్ధతిలో ఎకరాకు 8 ట్యాంకులకు 160 లీటర్ల నీరు అవసరం. కానీ ఈ డ్రోన్ ద్వారా 5 లీటర్లు సరిపోతుంది, అందువలన నీరు కూడా ఆదా అవుతుంది.
రసాయనాలు మధ్యలోనే అయిపోతే?
అట్లాంటి పరిశనే అవసరం లేదు. రసాయనాలు అయిపోయిన వెంటనే మనకు సూచనలు ఇస్తుంది. ఇకపోతే మనకున్న పొలాన్ని బట్టి 5 లేదా 10 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులను కూడా అమర్చుకోవచ్చు.
అవును, కానీ మందు కలిపిన ట్యాంకు మస్తు బరువు ఉంటుంది కదా, గట్టెట్లే గుర్తుంది?
ఈ రోజుల్లో వంద మంది మనుషుల్నే విమానం మోసుకోబోతుంది, ఇదో లెక్కన.
మనమైతే 1 ఎకరా మందు కొట్టేందుకు 1 రోజు పడుతుంది, మరి దీంతో ఎంతసేపు పడుతుంది?
15 నిమిషాలలో 2.5 ఎకరాలు మందు వెళ్ళచ్చు.
అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ మరి పిట్టలకి కరెంట్ తంపాలకి తాకితే ఎట్లా మరి?
మంచి ప్రశ్ననే అడిగినావు. రిమోట్ కంట్రోల్ యంత్రం కదా, ఏం అడ్డం వచ్చినా ముందే సూచనలు ఇస్తుంది.
మా సొంటోళ్ళు కొనగలుగుతారా మరి?
అది ఎక్కువ పైసలే ఉంటుంది కానీ.
అవురెడ్డమ్మ, దీన్ని అద్దెకిస్తారా మరి?
ట్రాక్టరే అద్దెకు తెచ్చుకుంటున్నాం, అట్లనే ఇది కూడా ఇస్తారేమో.
ఇస్తారు.
అవురెడ్డమ్మ, మీరు కొన్నారా లేక అద్దెకు తెచ్చుకున్నారా?
మా నాయన్నే కొన్నాడు.
భలే కొన్నాడే, మీ నాయనకి ముచ్చటెట్లేరు కనే?
ఎట్లంటే గంగవ్వ, మొన్న మా నాయన ఏవోసార్ దగ్గర విచారం చేసి వచ్చిండు, గట్ల తెలిసిందట గీ ముచ్చట.
డ్రోన్లు, స్ప్రేయర్లు ఇలాంటివన్నీ ఎట్లా కనుగొట్టారే?
ఇవన్నీ శాస్త్రవేత్తలు కనబెడతారు, కొత్త కొత్త విషయాలను అన్వేషించి మనకు అందజేస్తారు. నువ్వు కూడా మంచిగా చదువుకుంటే గిట్లే ఏదొకటి కనబెట్టి గొప్ప శాస్త్రవేత్త కావచ్చు, మీ నాయనకు కూడా ఎంతో ఉపయోగపడచ్చు. నువ్వు
రైతుల గురించి కొత్త కొత్త ముచ్చట్లు చెప్తావు, గివన్నీ నీకెట్లేరుకాయ?
గివ్వా, రేడియోలు వింటా, పుస్తకాలు చదువుతా, అట్లనే నాకు ఇట్లా ఇవన్నీ తెలిసినాయి.
ఊకే దవాఖాన్లో పైసలు పెట్టే బదులు ఈ డ్రోన్ని అద్దెకు తెచ్చుకుంటే న్యాయమే కదా, పానాల కంటే ఎక్కువనా పైసలు? లక్ష్మి, మీ నాన్నకు కూడా ఎప్పేయి ముచ్చట, దాబిడ పోదాం ఇంటికి, ఉంటారెడ్డమ్మా?
అమ్మా, జల్దీ పోయి నాయనకు చెప్తాం ఈ ముచ్చట.
విన్నారుగా, గంగవ్వ రెడ్డమ్మల ముచ్చట్లు అతి తక్కువ సమయంలో అతి తక్కువ శ్రమతో పురుగుల మందు పిచికారీ చేయవచ్చు. మొక్కజొన్న మరియు బత్తాయి వంటి పంటలను సాగు చేసే రైతులు కత్తెర పురుగు, తెల్లదోమ వంటివి వచ్చినప్పుడు ఒకేసారి మందు చల్లడం సాధ్యమవటం లేదు. అలాంటి పరిస్థితులలో ఈ డ్రోన్ స్ప్రేయర్ లాభసాటిగా ఉపయోగపడుతుంది. ఈ తనిఖీ మరియు పిచికారీ చేయు డ్రోన్ల వలన రైతులకి మేలు కలగడమే కాకుండా గ్రామీణ యువతకు ఉపాధి కూడా కలుగుతుంది. ముఖ్యంగా రైతులు అనారోగ్యానికి గురవకుండా ఉంటారు. ఈ డ్రోన్లు రైతుల ఆరోగ్యం కొరకు పరోక్షంగా ఉపయోగపడతాయి. చీడపురుల గుర్తింపు, పంటల ఎదుగుదలపై సమగ్ర సమాచారాన్ని అందజేసే డ్రోన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రశ్నలు: డ్రోన్ స్ప్రేయర్ను ఎందుకొరకు ఉపయోగిస్తారు? ఏ, నీరు పూయుట కొరకు. బి, రసాయనాలు పిచికారీ చేయుటకు. సి, విత్తనాలు చల్లుటకు. డి, పైవేవీ కావు. సరైన సమాధానం బి, రసాయనాలు పిచికారీ చేయుటకు. 2వ ప్రశ్న: డ్రోన్ యంత్రము వలన ఎంత రసాయనాన్ని ఆదా చేయవచ్చు? ఏ 70%, బి 50%, సి 10%, డి 30%. సరైన సమాధానం 30%. 3వ ప్రశ్న: 2 ఎకరాల పొలాన్ని పిచికారీ చేయుటకి డ్రోన్ యంత్రానికి ఎంత సమయం పడుతుంది? ఏ 1 రోజు, బి 3 గంటలు, సి 5 గంటలు, డి 15 నిమిషాలు. సరైన సమాధానం డి 15 నిమిషాలు. 4వ ప్రశ్న: పంట పొలాలకు వేగంగా హాని తలపెట్టే పురుగుల పేర్లు ఏమిటి? ఏ సీతాకోకచిలక, బి కత్తెర పురుగులు, సి చీడ పురుగులు. సరైన సమాధానం బి కత్తెర పురుగులు.
డబ్బా స్ప్రేయర్ వద్దు, డ్రోన్ స్ప్రేయరే ముద్దు. చలో చలో రైతన్న, డ్రోన్ స్ప్రేయర్ వాడన్నా. పురుగుల్ని చంపు పచ్చదనం పెంపు.
మెతుకునిచ్చే దాతవురో అన్నో రైతన్న, నీ పానమెట్ట పైలంరో అన్నో రైతన్న, నీ పానమెట్ట పైలంరో అన్నో రైతన్న, ఈ మందు పంపు వద్దన్నో అన్నో రైతన్న, ఈ డ్రోను యంత్రం ముద్దన్నో అన్నో రైతన్న, ఈ డ్రోను యంత్రం ముద్దన్నో అన్నో రైతన్న, మందు పంపుని వీపునేసుకొని జబ్బులన్నిటిని వంట తెచ్చుకొని, మందు పంపుని వీపునేసుకుని జబ్బులన్నిటిని వెంట తెచ్చుకొని, ఈ బాధలన్నీ ఎందుకురో అన్నో రైతన్న, డ్రోను యంత్రం వాడన్నో అన్నో రైతన్న, ఈ బాధలన్నీ ఎందుకురో అన్నో రైతన్న, డ్రోను యంత్రం వాడన్నో అన్నో రైతన్న, హో అన్నో రైతన్న, హో అన్నో రైతన్న.
ఈ వారం చేను కబుర్లలో మహిళా సాధికారత ప్రాముఖ్యత అనే అంశం గురించి తెలుసుకుందాం. మహిళలు సర్వతోముఖాభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఏ దేశంలో స్త్రీ ఆర్థిక సామాజిక స్వావలంబన కలిగి ఉంటుందో ఆ దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. జనాభాలో 50% ఉన్న మహిళలు ఆ స్థాయిలో అవకాశాలను అధికారాలను అందుకోవడం లేదు. ఇంకా అనేక రంగాలలో మహిళలు సాధికారతను సాధించాల్సి ఉంది. మహిళా సాధికారత అంటే, మహిళా సాధికారత అనగా మహిళలను వారి జీవితానికి సంబంధించిన అంశాలలో స్వయం నిర్ణయాధికారాన్ని కలిగి ఉండటం. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాలలో ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండటం, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, ఎంపిక చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, ఆర్థిక స్వతంత్రాన్ని రాజకీయ అధికారాన్ని కలిగి ఉండటం, స్త్రీ పురుష సమానత్వాన్ని ఆమోదించడం. అయితే భారత ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే పంచవర్ష ప్రణాళికలలో మహిళా సంక్షేమానికి మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ వస్తుంది. ముఖ్యంగా 8వ పంచవర్ష ప్రణాళిక 1992-97లో ఈ ప్రాధాన్యాన్ని చూడవచ్చు. 1982-83లో ప్రారంభించిన ద్వాక్రా, 1992లో మహిళా కమిషన్ ఏర్పాటు, 2001లో ప్రారంభించిన జాతీయ మహిళా సాధికారత విధానం మొదలగునవి ఇందులో భాగంగానే అని గమనించాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు. స్వాతంత్ర్య అనంతరం భారత ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందని చెప్పవచ్చు. రాజ్యాంగంలో స్త్రీ పురుషులిరువురికి సమానంగా ప్రాథమిక హక్కును కల్పించడం, ఇది మాత్రమే కాకుండా వివిధ చట్టాల ద్వారా మహిళా సాధికారత కోసం ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. హిందూ వివాహ చట్టం 1955, వరకట్న నిరోధ చట్టం 1956, హిందూ వివాహము మరియు విడాకుల చట్టం 1955, బాల్య వివాహాల నిరోధక చట్టం 1976, సమాన వేతన చట్టం 1976, మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం 1986, స్త్రీల అసభ్యకర ప్రదర్శన నిరోధక చట్టం 1986, సతీ నిరోధక చట్టం 1987, గర్భ నిరోధక చట్టం 1971, గర్భస్థ లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం 1992, 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలలో రాజకీయ రిజర్వేషన్లు, రాజ్యాంగంలో ఏ విధమైన లింగ వివక్షతలను నిషేధించడం జరిగింది. రాజ్యాంగంలో ప్రకరణ 15(1), 15(2) ప్రభుత్వాలు స్త్రీ మరియు బాలిక సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాలని పేర్కొన్నాయి. ప్రకరణ 16 ప్రభుత్వ రంగంలో మహిళలకు సమాన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అయినప్పటికీ ఇంకా సాధించవలసినది ఎంతో ఉంది. ఎన్ని చట్టాలు చేసినా, పథకాలు ప్రవేశపెట్టినా ఫలితాలు ఆశించినంతగా లేవనేది సత్యం. తీసుకోవలసిన చర్యలు. ముందుగా స్త్రీని పురుషునితో సమానంగా గుర్తించి గౌరవించాలి. వారి పట్ల నేడు జరుగుచున్న అత్యాచారాలు, గృహహింస, లైంగిక దాడులను నివారించి దోషులకు వెంటనే కఠినంగా శిక్షను అమలు చేయాలి. మహిళ విద్య, ఉద్యోగాభివృద్ధికి కృషి చేయాలి. వారికి గల రక్షణ పట్ల, చట్టాల పట్ల అవగాహన కలిగించాలి. ముఖ్యంగా వివాహం విషయంలో మహిళలకు స్వేచ్ఛ, స్వీయ నిర్ణయాధికారం ఉండాలి. ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయించడం ఆపేయాలి. అటువంటి వారిని శిక్షించాలి. అయితే మన భారతీయ సమాజంలో చట్టాల కంటే సమూల మార్పులతోనే మనం అనుకున్నది సాధించగలం. రాజకీయంగా ఎన్నికైన మహిళలు వారి భర్తల రాజకీయ జోక్యాన్ని నివారించాలి. మహిళా సాధికారం అనేది కేవలం చట్టాలతో మాత్రమే వచ్చేది కాదు. దానికి అందరూ పాటుపడినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. భారతదేశపు మహిళల హోదా. భారతదేశపు మహిళలు ఇప్పుడు విద్య, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయం, ప్రసార మాధ్యమం, కళా సాంస్కృతిక సేవా విభాగాలలోనూ, విజ్ఞాన శాస్త్ర సాంకేతిక విషయాలు మొదలగున వాటి కార్యకలాపాలన్నిటిలోనూ పాల్గొంటున్నారు. భారతీయ మహిళలందరికీ సమానత్వం నిబంధన 14, వివక్ష లేకుండుట నిబంధన 15(1), సమాన అవకాశాలను కల్పించడం నిబంధన 16, సమాన పనికి సమాన వేతనం నిబంధన 39(d). వీటితో పాటు స్త్రీలకు పిల్లలకు అనుకూలంగా ప్రత్యేక నిబంధనను అనుమతించడం నిబంధన 15(3), మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను లేకుండా చేయడం నిబంధన 51(a)(e). అంతేగాక మహిళలు చేసే పనులలో న్యాయపరమైన మానవోచిత పరిస్థితులలో రక్షణ కల్పించడం, ప్రసూతి సమయంలో ఉపశమనానికి నిబంధన 42, మహిళా రిజర్వేషన్ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం సదుపాయాలను అనుమతించడం వంటి హామీలను భారత రాజ్యాంగం కల్పించింది. 2001 సంవత్సరాన్ని భారతదేశం మహిళా సాధికారత సంవత్సరం అనగా స్వశక్తిగా ప్రకటించింది. స్త్రీ స్వశక్తిపై జాతీయ విధానం 2001 సంవత్సరంలో జారీ అయింది. మహిళా సంక్షేమ పథకాలు. అభయహస్తం. స్వయం సహాయక సంఘాల మహిళలకు వృద్ధాప్యంలో ఒక ఆసరాగా అభయహస్త పథకం ప్రారంభమైంది. 60 సంవత్సరాలు దాటిన తరువాత స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు కనీసం 500 రూపాయలు గరిష్టంగా 2,200 రూపాయలు ప్రతి నెల పెన్షన్ గా అందించే కార్యక్రమం ఇది. రాష్ట్ర ప్రభుత్వం భారత జీవిత బీమా సంస్థలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అభయహస్తం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి కె రోషయ్య గారు 1 నవంబర్ 2009 రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉన్న ఇందిరా క్రాంతి పథం సభ్యులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. అంతేకాదు ఈ సభ్యులంతా 2008 జూన్ 1 నాటికి కనీసం 1 సంవత్సరమైన మహిళా సంఘాల సభ్యులుగా ఉండాలి. వీరంతా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. గృహహింస నిరోధక చట్టం 2005. కుటుంబాల్లో జరిగే హింసని నేరంగా గుర్తించాలని, దానికోసం ఒక చట్టం చెయ్యాలని మహిళా సంఘాలు ఎప్పటి నుండో కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు నడిచాయి. వీటి ఫలితంగానే ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గృహహింసని నేరంగా గుర్తించి గృహహింస నిరోధక చట్టం 2005 తీసుకొచ్చింది. జమ్మూ కాశ్మీర్ తప్ప మిగిలిన దేశమంతా ఈ చట్టం అమలులోకి వచ్చింది. గృహహింసను ఎదుర్కొనే స్త్రీలందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఇది ఒక సివిల్ చట్టం. నేరం చేసిన వాళ్లను దండించడం కాకుండా బాధితులకు అనగా స్త్రీలకు ఉపశమనం కల్పించే దిశగా ఈ చట్టం ఏర్పడింది. తన కుటుంబానికి సంబంధించిన సమీప బంధువులైన మగవారు, ఆడవారు కూడా అత, ఆడపడుచు, తోడికోడలు, భర్త, బావ, మరిది, అన్నదమ్ములు, మామ, కొడుకు, అల్లుడు, తండ్రి జరిపే ఎటువంటి గృహహింస నుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పడింది. ముఖ్యంగా మహిళలకు ఎక్కడైతే రక్షణ కొరవడిందో, ఎక్కడైతే హింసకు గురవుతుందో అక్కడే ఉండి తన న్యాయ పోరాటం కొనసాగించే వెసులుబాటు ఈ చట్టం ద్వారా లభించింది. మహిళలకు తాము నివసించే ఇంటిలో హక్కును మొదటిసారి ఈ చట్టం కల్పించింది. ఈ నివాస హక్కు అనేది ఈ చట్టంలో అతి ముఖ్యమైన అంశంగా చెప్పుకోవాలి. ఇది సివిల్ చట్టం అయినప్పటికీ పకడ్బందీగా అమలు కోసం నేర న్యాయ వ్యవస్థకు అమలు బాధ్యత పొందుపరిచారు. వైవాహిక జీవితంలోని సున్నితమైన భార్యభర్తల సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ పాత్రను పరిమితం చేస్తూ మెజిస్ట్రేట్ పాత్రని కుటుంబ పెద్దగా హింసకు పాల్పడే పురుషులకు కౌన్సిలింగ్ సౌకర్యం కల్పిస్తూ హింసకు పాల్పడరాదని ఆదేశాలిస్తూ చిన్న చిన్న సమస్యలను సరిదిద్దేలా మెజిస్ట్రేట్ పాత్రను రూపొందించారు. మెజిస్ట్రేట్ ఆదేశాలను ధిక్కరించిన పక్షంలో ఇది క్రిమినల్ కేసు అవుతుంది. నిందితులను శిక్షించే వీలు కూడా ఈ చట్టంలో రూపొందుపరిచారు. కుటుంబాల్లో స్త్రీలు ఎదుర్కొనే హింసని చాలా విస్తృతంగా నిర్వచించింది ఈ చట్టం. శారీరక హింస, లైంగిక హింస, భావోద్వేరేక హింస, మానసిక హింస, ఆర్థిక హింసలను వివరంగా నిర్వచిస్తూ ఇలాంటి హింసలన్నీ ఈ చట్ట పరిధిలోకి తెచ్చారు. ఉచిత న్యాయ సహాయం. న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి గొప్ప బీద అనే తేడా లేదు. అందరికీ సమాన అవకాశాలను కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడు ఆర్థిక కారణాల మూలంగా కానీ మరి ఏ ఇతర బలహీనతల వల్ల గాని న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం భావించింది. బీద బలహీన వర్గాల వారికి న్యాయ విధానం అందుబాటులోకి తేవడం కోసం, వారికి సామాజిక ఆర్థిక న్యాయం కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించారు. ఫలితంగా 1976 భారత రాజ్యాంగానికి అధికరణ 39(a) జత చేసి బీద బలహీనల వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించారు. అంతేకాకుండా ఇందుకోసం ఓ చట్టాన్ని రూపొందించారు. అదే న్యాయ సేవల అధికారిక చట్టం. ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను నిర్దేశకాలను రూపొందించారు. అర్హులు. ఈ చట్టం దాని అనుబంధ సూత్రాల ప్రకారం దిగువ కనపరిచిన వారు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అర్హులుగా నిర్ణయించారు. షెడ్యూల్ కులం లేక తెగకు చెందిన వారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు, సామూహిక విపత్తు, హింసకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు వంటి విపత్తులలో చిక్కుకున్నవారు, పారిశ్రామిక కార్మికులు, ఇమ్మోరల్ ట్రాఫిక్ చట్టం 1956లో సెక్షన్ 2G తెలిపిన నిర్బంధం, సంరక్షణ నిర్బంధంతో సహా, లేక బాల నేరస్త్ర న్యాయ చట్టం 1986 సెక్షన్ 2G తెలిపిన నిబంధనలను, మెంటల్ హెల్త్ చట్టం 1987 సెక్షన్ G తెలిపిన మానసిక వైద్యశాల లేక మానసిక చికిత్సాలయంలో తెలిపిన నిర్బంధం ఉన్న వ్యక్తులు, వార్షిక ఆదాయం 50,000 రూపాయలకు మించిన వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. అర్హత గల వాది ప్రతివాదులు కూడా న్యాయ సహాయం పొందవచ్చు. న్యాయ సహాయ విధానాలు. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట, కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరపున న్యాయవాదిని నియమించి ఆయా కోర్టులలో కేసులను చేపట్టుట, న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించుట, న్యాయ సహాయం పొందిన వారికి ఆయా జడ్జిమెంట్లు, నకళ్లు ఉచితంగా ఇచ్చుట మొదలగు సహాయాలు అందించబడతాయి. జనశిక్షణ సంస్థాన్. ఈ పథకం ఏంటంటే వయోజనులకు నాన్ ఫార్మల్ విద్య అందించటం. సమాజంలోని బలహీన వర్గాలు, ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి ఈ పథకాన్ని అమలు చేస్తారు. వెనుకబడిన వర్గాల ప్రజలకు నాన్ ఫార్మల్ విద్యను అందించడమే గాక వారికి పెన్షన్ ఇచ్చి వారి జీవితాలలో మార్పు తీసుకురావడం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీ పురుషులకు సంఘటిత అసంఘటిత రంగాల్లో ఉన్న వారికి నైపుణ్యాలను పెంచుకునేలా శిక్షణ ఇవ్వడం, వివిధ వృత్తి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం. ఈ పథకం కింద పొందే ప్రయోజనం, దీని కింద ఆర్థిక సహకారం నేరుగా లభించే అవకాశం ఉండదు. విద్య మరియు వృత్తి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నైపుణ్యాలను పెంపొందించుకునే శిక్షణ, విద్యా కార్యక్రమాలు అనగా ఆరోగ్యం, పరిశుభ్రత, జీవితానికి అవసరమైన వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందించడం, 371 రకాలైన వృత్తి శిక్షణ కార్యక్రమాలు అమలవుతున్నాయి. కొవ్వొత్తుల తయారీ నుంచి కంప్యూటర్ కోర్సుల దాకా ఎన్నో వృత్తుల్లో శిక్షణ. ఈ పథకంలో ఎలా చేరాలి? ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత జనశిక్షణ కార్యాలయాలలో ఇవ్వాలి. 15 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండే స్త్రీ పురుషులు అర్హులు. అయితే 15 లోపు 35 పైబడిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక చేయబడిన అభ్యర్థులను ఆయా విభాగాల్లో చేర్చుకుంటారు. అభ్యర్థుల ఎంపిక కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా, ప్రోగ్రామ్ అధికారుల ద్వారా నిరంతరం జరుగుతూ ఉంటారు. పట్టణాల్లో, గ్రామాల్లో సర్వేల ద్వారా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. శిక్షణ వల్ల ప్రయోజనాలు. ఈ శిక్షణ కోర్సుల్లో చేరిన అభ్యర్థులు తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకోవచ్చు, కొత్త నైపుణ్యాలను సాధించుకోవచ్చు. ఉద్యోగ ఆధారిత శిక్షణ పొందడం వల్ల వారు వివిధ ఉద్యోగాలకు జరిగే పోటీ పరీక్షలలో పాల్గొని గెలవవచ్చు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న,
సోయా సాస్ తయారీలో ఏ బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది? ఏ లాక్టోబాసిల్లస్, బి ఆస్పర్జిల్లస్.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
బి ఆస్పర్జిల్లస్.
గత వారం రెండవ ప్రశ్న,
టోఫు దేనితో తయారు చేస్తారు? ఏ సోయా, బి రాగులు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఏ సోయా.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానం పంపినవారు దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కూకట్పల్లి హైదరాబాద్ నుండి రామారావు, లక్ష్మి, రేవంత్, చరితవ్య, నాగరాజు, శివశంభో, నస్పూర్ కాలనీ మంచిర్యాల నుండి చంద్రముగులి, పద్మరాణి, అక్షర, కృప, కేఎస్ కుమార్, పోలేపల్లి ఉప్పల్ నుండి శ్రీనివాసరావు, న్యూ హౌసింగ్ బోర్డ్ తెలంగాణ పార్కు నుండి క్యాదారి రాములు, విజయలక్ష్మి. చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి గంగు హనుమండ్లు, లక్ష్మి. నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా. వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, సింధూజ. లింగనవాయి జోగులాంబ గద్వాల జిల్లా నుండి మనోహర్, రాణి, శ్రీను, శ్యామల. తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రిని, జస్విత. మాధవరం కడప నుండి నరసింహారెడ్డి. సత్తుపల్లి ఖమ్మం నుండి కృష్ణమూర్తి, శకుంతల, అక్షర, కృప. రెండవ ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు కిషన్ నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి. ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి. పాల్వంచ నుండి ఎన్ సునీల్.
ఈ వారం మొదటి ప్రశ్న.
డ్రోన్ యంత్రం వాడడం ద్వారా ఎంత శాతం మందును ఆదా చేయవచ్చు? ఏ 30%, బి 50%.
ప్రశ్న మరోసారి.
డ్రోన్ యంత్రం వాడడం ద్వారా ఎంత శాతం మందును ఆదా చేయవచ్చు? ఏ 30%, బి 50%.
ఈ వారం రెండవ ప్రశ్న.
డ్రోన్ యంత్రం ద్వారా 2.5 ఎకరాలు ఎంత సమయంలో మందును చల్లవచ్చు? ఏ 25 నిమిషాలు, బి 15 నిమిషాలు.
ప్రశ్న మరోసారి.
డ్రోన్ యంత్రం ద్వారా 2.5 ఎకరాలు ఎంత సమయంలో మందును చల్లవచ్చు? ఏ 25 నిమిషాలు, బి 15 నిమిషాలు.
చేను కబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PGTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PGTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PGTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి, దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి, ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారీ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి. ఇవ
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.